ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఏం రాజన్న, మంచిగున్నావే?
ఏ మంచోయేమో లచ్చమ్మ.
అరే ఏమైంది అన్న, గంత పరిశాన్ అవుతున్నావు?
ఏం చెప్పమంటావు, పోయిన ఏడాది లాగా ఏడాది పసి పేసిన, ఈసారి కూడా మార్కెట్ లో ధర లేదా?
మంచి దిగుబడి వచ్చిందన్నావు కదనే, ఏమాయే?
ఎంత దిగుబడి వస్తే మాత్రం ఏం లాభం?
గట్లా అంటవేందన్న, ఏమైంది అసలు?
పంట మంచిగా వచ్చిందని మస్తు కుషాలైనా, పిల్లకి పెళ్లి చేద్దామనుకున్నా, ఈసారి కూడా పైసలు రాకపాయ.
పైసలు ఎందుకు రాలేదన్నా?
చేతికొచ్చిన పంటని మార్కెట్ లోకి కొంటపోయినా, అక్కడ పెట్టిన పెట్టుబడి కూడా రాకపాయ.
గట్లనా, మరేం చేసినవే?
ఇంకేం చేస్తాం లచ్చమ్మ, ఏడాది ధర మంచి ఉందని పసిపే వేసిన, ఈసారి కూడా ధర లేకపాయ.
మరేం చేస్తావన్నా?
ఇంకేం చేస్తాం, సావొక్కడే దిక్కాయ.
గట్లా అంటవేందన్నా, వదిన పిల్లలు ఏం కావాలి?
ఏం చేయమంటావు చెప్పు లక్ష్మమ్మ.
అరే నీకు ఈ విషయం తెలియదానే, పసుపుని ఎగుమతి చేసుకోవచ్చంట, అప్పుడు మస్తు పైసలు వస్తాయి.
ఎగుమత? నేను ఎప్పుడు వినలేదు, కొంచెం చెప్పు.
పసుపు మార్కెట్ లో ధర లేదన్నావు కదా, బయట దేశాలకు అమ్ముకుంటే మనకు పైసలు వస్తాయి.
గట్లానా, నాకేం తెలియకపా?
అరే నాకు కూడా తెలియదన్నా, మొన్న సారోలు వచ్చినప్పుడు మీటింగ్ పోయినా గడ చెప్పిండ్రు.
నాకు చెప్పబోతే లచ్చమ్మ, నేను కూడా వచ్చేవాడిని కదా.
ఇప్పుడు మాత్రం ఏమైందన్నా, పో తెలుసుకుందాందా?
ఇంకేడా తెలుసుకుంటాము, మీటింగ్ పోతే అన్న ఏదో తెలుసుకునేవాడిని, ఇప్పుడేటా తెలుసుకుంటాను?
అరే ఎందుకంత దిగాలైతున్నావు, ఇప్పుడు కూడా తెలుసుకోవచ్చే.
గట్లానా, నేను వినలేదని బాధపడుతున్నా, ఇప్పుడు ఎవరు చెప్తారు లచ్చమ్మ?
ఎందుకు చెప్పరన్నా, మన దగ్గరలోనే శాస్త్రవేత్త సారున్నాడు, గాయన కాడికి పోతే ఏం కావాలంటే చెప్తాడు.
గట్లానా, గట్లయితే పోదాం పదా.
పదాన్న పోదాము. నమస్తే సారు.
నమస్తే లక్ష్మమ్మ, ఎలా ఉన్నావు?
నాకేం సారు, బాగానే ఉన్నా.
మరి ఏమి ఇలా వచ్చావు, ఏమైనా పడిపోయిందా?
ఏం లేదు సారు, గీన మా అన్న రాజన్న గీన పసిపేసిండు, గిట్టుబాటు ధర వస్తలేదని మస్తు బాధపడుతుండు. మీరేదో ఎగుమతి గురించి చెప్పారు కదా, తెలుసుకుందామని వచ్చినా.
సరే లక్ష్మమ్మ, నేను చెప్తాను. చెప్పు రాజన్న, నీకు వచ్చిన కష్టం ఏంటి?
ఏం చెప్పమంటారు సారు, మార్కెట్ కొంటపోతే క్వింటాల్కి 5,000 కూడా రాకపాయే, నాకు మందులకే 5,000 అయినాయి. మా లక్ష్మమ్మ మీరేదో ఎగుమతి చేయొచ్చని చెప్పింది, గదేదో జర చెప్పారు సారు.
చూడు రాజన్న, పసుపుకు రంగు, రుచి, వాసన అలాగే జీర్ణశక్తిని కలిగించే స్వభావం కలిగి ఉండడం వలన పసుపు ఒక సుగంధ ద్రవ్యంగా వాడుతున్నారు. మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అస్సాం అనేక రాష్ట్రాలలో పండిస్తున్నారు. ప్రపంచంలో 80% ఉత్పత్తి మన భారతదేశంలోనే జరుగుతుంది రాజన్న.
ఎగుమత? మరికి ఎగుమతి ఏం సార్, గదెట్లా చేస్తారు?
ఎగుమతి అంటే ఏం లేదు రాజన్న, మన దేశం నుండి వేరే దేశాలకు పసుపుని అమ్మడాన్ని ఎగుమతి అంటారు.
మరి ఇది ఎవరు కొంటారు సార్?
మన దేశం నుండి పసుపును ముఖ్యంగా అమెరికా, జపాన్, యూరోప్, పశ్చిమ ఆసియా దేశాలు కొంటాయి. ఇప్పటి వరకు మన దేశం నుండి ఎగుమతి చేసే పసుపును యూరోప్ లో ఎక్కువగా దిగుమతి అవుతుంది.
గట్లయితే నేను కూడా అమ్మొచ్చా సారు?
చేయొచ్చు రాజన్న, అభివృద్ధి చెందిన దేశాలే మన ఆహార పదార్థాల ఎగుమతులకు పెద్ద మార్కెట్లు. కాకపోతే ఆ దేశాలు వారి వారి ఆహార పదార్థాలపైన కొన్ని నాణ్యతా ప్రమాణాలు ఉంచాయి, వాటిని పాటిస్తే ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు.
సారు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
ఏం లేదు రాజన్న, దిగుమతి చేసుకునే దేశాలు తాము దిగుమతి చేసుకున్న వస్తువులు పరిశుభ్రంగా లేని చోట తయారు చేసిన, ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడిన, వాటి అవశేషాలు ఆ వస్తువులో కనిపించినా వాటిని తిరస్కరిస్తారు. అప్పుడు మనం ఎగుమతి చేయడానికి వీల్లేకపోతుంది.
అమ్మో సారు, గట్లయితే ఏం చేయాలో చెప్పండి, మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో?
ఏం లేదు రాజన్న, దీనికోసం కొన్ని జాగ్రత్తలు, అలాగే కొన్ని పురుగు మందులు పరిమితికి మించి వాడకూడదు అంతే.
అయ్యో సారు, పురుగు మందులు తక్కువ వేస్తే పురుగులు ఎట్లా చేస్తాయి మరి?
అలా కాదు రాజన్న, పురుగు మందులు ఎక్కువ వాడితేనే పురుగులు చేస్తాయి అనేది కేవలం నీ అపోహ మాత్రమే. అయితే పరిమితికి మించి వాడకూడదు అంతే.
గట్లనా సారు, ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పరు కదా. ఏం రాజన్న మంచిగిను.
నాణ్యతను నష్టపరిచే అంశాలు చాలా ఉంటాయి. అవి రాకుండగా పంటకు ముందు, పంట వేసిన తర్వాత, పంట కోతకు వచ్చిన తర్వాత, ఉడకబెట్టేటప్పుడు, ఆరబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యతను కాపాడుకోవచ్చు.
జాగ్రత్తలా? పంటకు ముందు కూడా జాగ్రత్తలు ఉంటాయా సారు? పంటకు ముందు ఏం జాగ్రత్తలు ఉంటాయి? పొలం దున్ని కొమ్ములు తెచ్చి నాటుతాము, ఇంకేం జాగ్రత్తలు ఉంటాయి సార్?
చూడు రాజన్న, ఇక్కడే రైతులు పొరపాటు చేస్తారు. మనం వాడే ముడి సరుకులోనే ఉంది అసలు కథ. దీనికోసం మనం విత్తన శుద్ధి చేయాలి, మంచి విత్తనాన్ని వాడాలి. మనం వాడే విత్తనంలోనే అసలు జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం మనం విత్తన శుద్ధి చేయాలి అంతే.
అరే అన్న, మన పెద్దవాళ్ళు అంటారు కదనే, ఇత్తనం కొద్ది మొక్క, పిండి కొద్ది రొట్టాని. ఇత్తనం శుద్ధి చేసుకుంటేనే కదా తెగుళ్ళు రాకుండా చూసుకోవచ్చు. ఏం సారు, అంతే కదా?
కరెక్ట్ గా చెప్పావు లక్ష్మమ్మ. విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించే దుంపకుళ్ళు, ఆకుమచ్చకు కారణమైన శిలీంధ్రాలు చనిపోతాయి, అలాగే పురుగులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు.
విత్తన శుద్ధి ఇది ఎట్లా చేస్తారు కొంచెం చెప్పండి సార్.
ఏం లేదు రాజన్న, విత్తన శుద్ధి చేయడానికి లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ MZ లేదంటే 3 గ్రాముల మ్యాంగోజెబ్ కలిపిన నీటిలో 40 నిమిషాలు ఉంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టి తర్వాత నాటుకోవాలి.
గట్లయితే విత్తన శుద్ధి చేసిన కొమ్ములను నాటితే పురుగులు రావా?
అట్లా కాదు రాజన్న, విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా వస్తాయి. అయితే 20 రోజుల వరకు ఎలాంటి పురుగులు తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కూడా వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు సరైన మోతాదులో పురుగు మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది.
సారు, నా పొలంలో దుంపతోలు చీగా ఇంతవరకు వచ్చేది, మరి విత్తనం చేసిన తర్వాత కూడా వస్తుందా?
రాజన్న వస్తుంది. అయితే మనం ఇప్పుడు చెప్పినట్టుగా 20 రోజుల వరకు ఎలాంటి దుంపతొలుచు పురుగులు కానీ దుంపకుళ్ళు తెగులు కానీ రావు. ఒకవేళ 20 రోజులు 30 రోజుల తర్వాత వస్తే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికలను 10 కేజీల ఇసుకలో కలిపి పంటలో సమానంగా చల్లుకోవాలి. లేకపోతే 100 కేజీల వేపపిండిని చల్లుకోవాలి. అలాగే పంట కోతకు వచ్చినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పంట కోసేటప్పుడు ఏం జాగ్రత్తలు ఉంటాయి సార్? అప్పుడే ఉంటాయి.
చూడు లక్ష్మి, పంట పక్వానికి వచ్చినప్పుడు కోయాలి. కోసేటప్పుడు కొమ్మలకు దెబ్బ తగలకుండా చూసుకోవాలి. పంట కోసిన తర్వాత నీటిలో బాగా కడిగి మట్టి మురికి లేనట్టు చూసుకోవాలి. తర్వాత తల్లి పిల్ల దుంపలను వేరు చేయాలి. ఇట్లా వేరు చేసిన వాటిని ఉడకబెట్టడానికి తీసుకెళ్లాలి.
సారు, నేనైతే గంటనార సేపు ఉడకబెడతాను, సరిపోతుందా లేక ఇంకెక్కువ సేపు ఉడకబెట్టాలా?
గంటనార కాదు రాజన్న, సుమారు 45 నుంచి 60 నిమిషాలు పడుతుంది. దీనికోసం తల్లి దుంపలను పిల్ల దుంపలను వేరు చేసి ఒక జల్లెడ తీసుకుని అందులో పెట్టి ఈ జల్లెడ ఒక కళాయిలో పెట్టాలి. ఈ కళాయిని పూర్తిగా నీటితో నింపి ఉడకబెట్టాలి. ఒకవేళ ఎక్కువసేపు నీటిలో ఉడకబెడితే రంగు పోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ తక్కువసేపు ఉడకబెడితే అవి బిరుసుగా తయారై మన పాలిష్ చేసేటప్పుడు, ఆరబెట్టేటప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువసేపు ఉడకబెడితేనేమో రంగు పోతుంది అన్నారు, తక్కువసేపు ఉడకబెడితే బిరుసుగా తయారైతుంది అన్నారు, మరి ఉడికిందని ఎట్లా తెలుస్తుంది సార్?
చూడు రాజన్న, దీనికోసం ఏం చేయాలంటే నీళ్లు మరిగేటప్పుడు నురగా దానితో పాటు సువాసన వస్తుంది, అప్పుడు దుంపలు ఉడికినాయని మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ఈ ఉడికిన దుంపలను తీసి ఆరబెట్టడానికి తీసుకెళ్లాలి. ఈ ఉడికిన దుంపలను సిమెంటు గరుక స్థలం పైన గాని పరిశుభ్రమైన స్థలంలో కూడా ఆరబెట్టుకోవచ్చు.
గట్లనా? నాకేమో సిమెంట్ గరక లేదా, మరి నేను ఎక్కడ ఆరబెట్టుకోవాలి సార్?
పరిశుభ్రమైన స్థలంలో ఎక్కడైనా ఆరబెట్టుకోవచ్చు రాజన్న. అయితే వేరే పదార్థాలు కలవకుండా చూసుకోవాలి. ఒకవేళ రాత్రిపూట వర్షం పడితే తడవకుండా కుప్పగా పోసి దాన్ని కప్పిపెట్టి ఉంచాలి అంతే.
మరి ఎండలో ఆరబెట్టాలన్నారు కదా, ఇలా ఎన్ని రోజులని ఎండలో ఆరబెట్టవచ్చు సార్?
సుమారుగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. పసుపు కొమ్మలు ఆరినప్పుడు గట్టిగా తయారై మంచి రంగును కలిగి ఉంటుంది. ఆరిన తర్వాత వీటిని మార్కెట్కు గాని లేదంటే పాలిషింగ్ చేసి గానీ తీసుకెళ్లొచ్చు.
పాలిషింగ్? ఇదేంది సార్, ఇప్పటి వరకు నేను వినలేదు.
పాలిషింగ్ అంటే ఏం లేదు రాజన్న, పసుపు రంగును మెరుగుపరచుకోవడానికి దీని చేతుల ద్వారా కూడా చేయొచ్చు. అయితే చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.
గట్లనా సార్?
అవును రాజన్న, పాలిషింగ్ చేస్తే మంచి రంగు వస్తుంది. ఈ రంగు రావడం వల్ల మార్కెట్ లో మంచి ధర కూడా లభిస్తుంది. ఇలా పాలిషింగ్ చేసిన పసుపును ప్యాకింగ్ చేయడానికి కొత్త సంచులను మాత్రమే వాడాలి.
సారు, మరి ధర లేనప్పుడు ఏం చేయాలి సార్? నిల్వ పెట్టుకోవచ్చునా?
మంచిగా అడిగినావు లక్ష్మి, నిల్వ చేసుకోవచ్చు లక్ష్మి. అయితే నీటిలో తడవని చెక్క పెట్టలు తీసుకుని అందులో ఇలా ప్యాకింగ్ చేసిన సంచులను పేర్చి గోడకు 50 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో పెట్టాలి. ఇట్లా పెడితే అవి తేమకు పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి.
మరి ఇలా ఎక్కువ రోజులు పెట్టి ఉంచితే పురుగులు రావా సార్?
చూడు రాజన్న, పురుగులు వస్తాయి. అయితే ఇలా రాకుండా చూసుకోవడానికి అప్పుడప్పుడు ఎండలో ఆరబెడుతూ ఉండాలి. అట్లా చేస్తే ఎలాంటి పురుగులు రాకుండా మంచి నాణ్యత కలిగిన పసుపును మనం తయారు చేసుకోవచ్చు.
గట్లనే సారు, మీ సలహాలను పాటించి పసుపును ఎగుమతి చేస్తాను. అలానే ఊర్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళ కూడా మస్తు లాభాలు వచ్చేటట్టు చేస్తాను సార్.
మంచిది రాజన్న.
గది రాజన్న, విన్నావు కదనే సార్ చెప్పింది మొత్తం, మంచి విన్నావా?
మంచిగా విన్నా లచ్చమ్మ.
గది గో, ఏం బాధపడకు, ఎగుమతి చేసుకో, మస్తు పైసలు సంపాదించు సారు. మా ఊర్లో వాళ్ళకు కూడా చెప్పి మస్తు పైసలు సంపాదించామని చెప్తా, ఉంటాను సారు.
సరే లక్ష్మమ్మ,
ధన్యవాదాలు సార్.
సరే నమస్కారం. శాస్త్రవేత్తల సలహాలను పాటించండి, నాణ్యమైన పసుపును పండించండి.
నాణ్యత ప్రమాణాలు పాటించు, అధిక లాభాలను సంపాదించు.
పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేయండి, అధిక ఆదాయాన్ని పొందండి.
నమస్తే, మంచిగున్నావే?
మంచిగానే ఉన్నారా రామయ్య, నువ్వు మంచిగున్నావా రా?
ఏందో తీయన్న, గట్లానే ఉన్నా.
అరే గదేందిరా గట్లంటావు, ఎందుకు, ఏమైందిరా రామయ్య?
ఏమున్నదన్న, ఈ పంటలు సరిగా వండుతలేవా, పైసలు వత్తలేవా, పూరగండకు పుస్తకాలు కొనేదానికి కూడా అప్పు చేసేవైతుంది.
రామయ్య కాలం మంచిగా అవుతుంది కదరా, మరి ఎందుకు వండుతలేవు ఈ పంటలు?
కాలం మంచిగా అవుతుంది కానీ ఈ పురుగు పాడుగాను, ఏ పంట చూసినా ఒకటే పురుగు వస్తుంది, దిగుబడి సక్క వత్తలే అన్న.
ఏమేం పంటలు వేసినవురా రామయ్య?
ఏమున్నదన్న, బావి కాడ మక్కలేసిన, మన గుట్ట కింద ఉంది కదా పత్తి వేసిన, చెరువు కింద వరేసినన్న.
పోయిన ఏడాది కూడా గవ్వే పంటలేసినావు కదరా రామయ్య.
పోయిన ఏడాది ఏందన్న, ప్రతి ఏడాది బావి కాడ మక్కలు, మన గుట్ట కింద పత్తి, చెరువు కింద వరి, ఇవే ఎత్తన్నా కదనా ప్రతి సంవత్సరం.
గందుకేరా మంచిగా దిగుబడి రాక పురుగు వస్తుంది, పంట మార్పిడి చేయాలి, గట్ల చేస్తే పురుగు తగ్గుతుంది.
పంట మార్పిడా? పంట మార్పిడి అంటే ఏందన్న, కొద్దిగా చెప్పరాదు?
ఇక చెప్తీన్రా, ఒకసారి వేసిన పంటను అల్లనే మళ్ళా మళ్ళీ వేయకుండా మధ్యలో ఇంకో పంట వేసేది దాన్ని పంట మార్పిడి అని అంటాం.
నమస్తే అయ్యన్న, ఏందే పొద్దు పొద్దుగా గిటా చిల్లు, ఒకటే అప్పటి లగాంచి ముచ్చట్లు పెడతారు.
నువ్వు కూడా రారా సారిగా, అయ్యన్న పంట మార్పిడి గురించి చెప్తాడు.
అవు అయ్యన్న, నేను కూడా విన్నానే ఈ పంట మార్పిడి గురించి. గది చేస్తే పురుగులు తగ్గుతాయటగా, నిజమేనా?
నిజమేరా, ఇగో ఒక పంటని వేస్తే ఏమవుతుందిరా, పురుగు తీవ్రత ఎక్కువైతుంది, అదే పంట మార్పిడి చేస్తే దాని జీవిత చక్రం చేయించబడి చచ్చిపోతుంది.
అవునా? గదెట్లనే దాన్ని జీవిత చక్రం ఎట్లా చచ్చిపోతుంది కొద్దిగా?
అరే రామయ్య, ఒక పంటను తినే పురుగులు మరొక పంటను తినవు కదరా, కాబట్టి పంట మార్పిడి చేసినప్పుడు దాని జీవిత చక్రం జరగక దాని పురుగులు చచ్చిపోతాయి, అవి ఇంకో పంట మీదకి రావు.
అవు అయ్యన్న, మనం ఇంత ముందు లేక చేస్తే అయిపోతుంది కానీ ఇవన్నీ ఎందుకు?
అరే పిచ్చోడా, వరి తర్వాత వరే ఎత్తే పోషకాలన్నీ పైనుంచే గుంజబట్టే, కింద నున్న పోషకాలేమో అట్లనే ఉండబట్టే, ఇక పంటలు వండమంటే ఏడ పండుతాయిరా.
అయ్యన్న, ఈ పోషకాలు పై పొర నుంచి గుంజేటువంటివి, కింది పొర నుంచి గుంజేటువంటివి, ఏమైనా తెలిస్తే చెప్పవా?
మంచి ప్రశ్న అడిగినవరా రామయ్య, గిన్ని రోజుల బట్టి వ్యవసాయం చేస్తాను, గది కూడా తెలియదారా? ఈ వరి, పల్లీలు, జొన్న, మొక్కజొన్న అయితే వాటి వేర్లేమో పైన పైనే ఉండబట్టే, అవి పై పొరల నుంచి గుంజుతాయి. ఈ పత్తి, మిరప, పొగాకు, కంది అయితే నేల లోపటి పొర వరకు వేర్లు పోతాయి కాబట్టి పోషకాలు లోపల నుంచి తీసుకుంటాయి.
అయినా ఏం పంటలు వేసుకోవచ్చా మరి ఈ పంట మార్పిల్ల?
పంట మార్పిల్ నారా, ఈ ఆహార వాణిజ్య పంటలు వేసుకుంటే ఓసారి పప్పు జాతి పంటలతోటి పంట మార్పిడి చేసుకోవాలరా.
అన్నా, ఈ పప్పు జాతి పైరుతోటి పంటలు చేస్తే ఏమైతుంది?
ఈ పప్పు జాతి పైర్లు ఏం చేస్తాయిరా అంటే, వీటి వేర్ల రూపర రైసోబియం సూక్ష్మ జీవులు ఉంటాయి, ఇవిగా గాలిలోని నత్రజనిని నేలలోకి గుంజుతాయిరా.
అయ్యన్న, ఈ నత్రజని అంటే ఏంటిదే?
రావన్న, గుట్ట గుట్ట కళ్ళు దావుడైతే ఎరకరా నీకు, ఈ నత్రజని అంటే ఏందో తెలియదారా?
అబ్బా నీకేమన్నా తెలుసారా? తెలితే చెప్పరాదు జరా ఇంట.
నత్రజని అంటే ఏం లేదురా, ఆగి యూరియా వేసుకోమా, గన్లు ఉండేదే నత్రజని.
అర్రే కరెక్ట్ చెప్పినవరా సారిగా, నీకెట్లేరు కరా ఈ నత్రజని గురించి.
ఏ గా మొన్న ఏవో సారి మీటింగ్ పెడితే పోయినన్నా, అక్కడ చెప్తిన్నా.
అయ్యో ఒక్కసారి రోజు పోయినందుకే అవుతలేవు కదరా సారిగా.
సరే మాగానే అంటే గానీ. అవు అయ్యన్నా, ఈ పంట మార్పిడి పప్పు జాతి పంటలన్నీ వేసుకోవచ్చా, అని వేరే దాంట్లో వేసుకోవద్దా?
అరే పప్పు జాతి పైర్లతోటే ఎందుకురా, నీకు నాలుగు బర్రెలుండే, రెండు ఎడ్లుండే, గడ్డి జాతి పంటలు వేసుకోరా, నువ్వేమన్నా బర్రెలకు పచ్చిగడ్డ ఎత్తవా? ఎప్పటికి ఎండుగడ్డే గారా వేసేది, జరా బర్రెలకు పచ్చి గడ్డన దొరుకుతుంది.
అన్నా ఓ అయ్యన్న, మరి నాకు బర్రెలు లేవు కదనే గా సారిగాని లెక్క, మరి గడ్డి జాతి పంటలు వేస్తే ఎట్లా? నన్నేం చేయమంటూ మరి నన్ను గడ్డి తినమంటావా?
అరే రాములా, నిన్నెందుకు గడ్డి తినమంటారా? నువ్వైతే పచ్చి రొట్ట పైర్లు వేసుకోరా, భూమి బలమన్న పెరుగుతుంది.
అన్నా, నేను మొన్న పత్తి వేసిన కదా, దాంట్లో ఏం చేయొచ్చా మరి పంట మార్పిడి?
ఓ పత్తి వేసిన వారా? అయితే నువ్వు జొన్న వేసుకో, లేకపోతే మొక్కజొన్న వేసుకో. అది కూడా కాకపోతే నువ్వన్న వేసుకోరా, మంచిగుంటది.
ఏమైతే గట్లయితే మరి?
గట్లయితేనారా, మనకు పత్తిలా గీ లద్దె పురుగు పచ్చ పురుగులు అత్తే చూర్రా, గవి బాగా అత్తన్నాయి. గవి జర తగ్గిపోతాయిరా, మందు కొట్టుడు తగ్గుతుంది.
అయిలన్నా మరి పత్తి సంగతి అట్లుంచు, నేను వరి వేసిన కదనే, వరిలో నాకు దోమ ఎక్కువ వస్తుంది. మరి నన్ను ఏమేసుకోమంటావే ఈ పంట మార్పి కింద?
అవురా, నేను కూడా చూసిన నీ వర్ల దోమ ఎక్కువ వచ్చింది. ఈ దోమ తగ్గాలంటే నువ్వు చెరకేసుకోరా, దోమ పోటు తగ్గుతుంది. దాంతో పంట మార్పిడి చేసుకుంటే దోమ పోటు తగ్గి మళ్ళీ వచ్చే సంవత్సరం వరి మంచిగా పండుతుంది.
అన్నా, నువ్వు ఈ పంట మార్పిడి అంటావు, ఈ కొత్త కొత్త పంటలు అయితే పువ్వులు ఎక్కువ అయితే కదనే మరి?
అరే పిచ్చోడా, ఇంతసేపు చెప్పిందిరా, పంట మార్పిడి చేస్తే పురుగులు తగ్గుతాయనే కదా. ఇంకా పురుగులు అంటాను, పొద్దు పొద్దుగాలనే పోద్దాడుకలు తాగినవా? ఏంది
అన్నా, ఈ పంట మార్పిడి గురించి మంచిగా చెప్పినావు, నోలలో చక్కెర పోసినట్టు. మరి ఇంకా రాజుగాడేమో అంతర పంటలు వేసుకోవాలంటాడు, దాని గురించి కూడా చెప్పరాదు?
అవునరా రావన్నా, నేను కూడా చూసిన ఆ రాజుగాడు తీరు తీరు పంటలు వేస్తాడు. గది ఏంటిదన్నా చెప్పు జరా.
గదారా, ఒక సీజన్ లా ఒకటే పంట వేయకుండా ఒకేసారి రెండు పంటలు వేసుకుంటారా, దాన్నే అంతర పంటలు అంటాం.
గట్లేస్తే ఏమొత్తది మరి మనకు?
ఏమత్తదే ఏందిరా ఎర్రి గొర్రే, ఒకటి కంటే ఎక్కువ పంటలేస్తే కాలం అయినా కాకుండా ఒకటి పురుగు పట్టి పోయినా ఒకటి ఆగమైనా కూడా ఇంకోటి మిగులుతుంది. ఒక పంట అన్నా తగ్గుతుంది కాబట్టి కొన్ని పైసలన్నా చేతికి వస్తాయి.
అన్నా, రెండే పంటలు వేసుకోవచ్చా, ఎక్కువ వేసుకోవద్దా?
ఎందుకురా, మూడు వేసుకోవచ్చు, నాలుగు కూడా వేసుకోవచ్చు రా పంటలు.
అట్లనా? మరి వాటిని కూడా అంతర పంటలు అంటామా లేకపోతే ఇంకేదని అంటామన్నా?
లేదురా, దాన్ని అంతర పంటలు అనం, దాన్ని మిశ్రమ సాగు పద్ధతి అని అంటామురా.
మరి గిట్లయితే నీళ్లు ఎక్కువ పట్టవాని? మరి
నీళ్ళా? నీళ్ళు ఎక్కువ పట్టుడేందిరా, ఇంకా నేల మొత్తం కప్పి ఉంటది కాబట్టి నీళ్ళు ఇంకిన్ని తక్కువనే పడతాయి.
గదెట్లన్నా నాకు అర్థం కాలే.
నీకేం అర్థమైతుందిరా, కుండెడు కూడిదినుడు అయితే అర్థమైతుందారా నీకు?
అయ్యో గుస్సైతానమేందే, జర చెప్పానా?
అరే భూమి కప్పి ఉంటే నీటి ఆవిరి లెక్క నీళ్లు పోవుడు తగ్గుద్ది, తేమ నిల్వ పెరుగుద్ది. మన ఇంటికి కప్పెట్టను, మన పొలముల అంతర పంటలు గట్లా పనిచేస్తాయిరా.
అయిలన్నా బానే చెప్పినవే, మరి అంతర పంటల వల్ల ఇంకా ఏమైనా లాభాలు ఉంటే కొద్దిగా వివరించవా?
అరే అంతర పంటలు వేసుకుంటే కలుపు కూడా తగ్గుతుందిరా ఈ అంతర పంటల వల్ల.
రెండు పంటల్లోనూ కూడా మంచి దిగుబడులు వస్తాయి కదన్నా?
అవురా, మంచి దిగుబడి వస్తుంది, ఎందుకంటే నేల అన్ని పొరల నుంచి కూడా పోషకాల్ని మంచిగా గుంజుతాయి కదరా రెండు మూడు పంటలు ఎత్తే.
అన్నా, నేను పత్తి ఎత్తా కదా, దాన్ని ఏమంతర పంట వేసుకోవచ్చా మరి?
ప్రత్తి నారా, ఒకసారి ప్రత్తికి రెండు సార్లు పల్లీలు వేసుకోవచ్చురా నువ్వు.
అన్నా మరి నాకు నీళ్లు చక్కగా లేవు గానే, నేను కందే ఎత్తా, దాంట్లో కూడా అంతర పంటలు వేయచ్చానే?
కందిలో అయితే ఏందిరా, దాంట్లో కూడా బరాబర్ అంతర పంటలు వేయచ్చు.
వేయచ్చా? అయితే మరి కందిలో ఏమేమి వేయచ్చు కొద్దిగా చెప్పవా?
కందిలో అయితే ఒకసారి కందికి ఐదు సార్లు కొర్ర వేయచ్చురా, ఒకసారి కందికి రెండు సార్లు జొన్న లేదా మొక్కజొన్న కూడా వేయచ్చురా.
ఇంకేమన్నా వేసుకోవచ్చానే కందిలో?
ఇంకా కూడా వేయచ్చురా, ఒకసారి కందికి 11 సార్లు పల్లీలు వేయచ్చు, ఒకసారి కందికి 2 సార్లు మినుము వేయచ్చు, లేకపోతే పెసర కూడా వేయచ్చు.
అన్నా నువ్వు చెప్పినట్టే ఈ అంతర పంటలు ఎత్త గాని దిగుబడి ఎక్కువ రావాలంటే ఇంకేమన్నా చేయాలనే?
ఎంత విత్తనం పడుతుందో గంతనే వేయాలరా. గా మల్లిగాడు ఉన్నాడు చూడు, వాన్ లెక్క ఎక్కువ తక్కువ విత్తనం వేసి భూమిని ఆగం చేయొద్దు.
అరే ఊరుకో అన్న, గట్ల నేందుకు ఎత్త, ఇంకేం చేయాలన్న?
ఎన్ని లైన్లు వేయాలనో గన్ని లైన్లే వేయాలరా, ఎక్కువ తక్కువ వేయద్దు. మన వ్యవసాయాధికారి చెప్పినట్టు ఆయన సలహాలు పాటించి ఎంత విత్తనం పడుతుందో గంతనే వేయాలరా, గట్లేస్తే మంచి దిగుబడి వస్తుంది.
మంచిగా చెప్పినావన్నా, ఇక మంచిగా పంట మార్పిడి చేస్తాం, అంతర పంటలు వేస్తాం అన్న. మంచిగా చెప్తానో అన్నా, ఎవరు చెప్పిండ్రా ఇవన్నీ?
అరే మన ఏవోసారి మీటింగ్ కు ప్రతి వారం పోతా కదరా, గాడ చెప్తారా ఇవన్నీ?
మంచిగా చెప్పినవన్నా, ఇక మంచిగా పంట మార్పిడి చేస్తాం, అంటర పంటలు ఎత్తాం, మంచిగా దిగుబడి తెచ్చుకుంటాం.
అరే మీరు చేసుడే కాదురా, మీరు 10 మందికి చెప్పాలి, వాళ్లతోటి కూడా చేపియాలరా.
చెప్తామన్నా, చెప్తాం, చేపిస్తాం.
ఏవోసారి మీటింగ్ కూడా ప్రతి వారం రాండ్రా, మీకు కూడా చాలా విషయాలు తెలుతాయి.
వచ్చే వారం నుండి తప్పగస్తాం అన్నా.
సరేరా, మరి నేను పోయేస్తారా, ఊరికి పోవాలి, ఆఖరి బస్సు కు టైం అయితుందిరా.
సరే అయిలన్నా, పోయిరావే, ఇక మంచిది. మరి
మంచిదిరా, ఇక ఉంటా. ఈరోజు ప్రశ్న: యూరియాలో లభ్యమయ్యే పోషకం ఏంటి? ఏ నత్రజని, బి భాస్వరం, సి పొటాషియం. ప్రశ్న మరొకసారి: యూరియాలో లభ్యమయ్యే పోషకం ఏంటి? ఏ నత్రజని, బి భాస్వరం, సి పొటాషియం. రెండవ ప్రశ్న: పల్లీల్లో ఏ పంటను అంతర పంటగా వేయచ్చు? ఏ వరి, బి కంది, సి చెరకు. ప్రశ్న మరొకసారి, పల్లీల్లో ఏ పంటను అంతర పంటగా వేయచ్చు? ఏ వరి, బి కంది, సి చెరకు.
పంట మార్పిడి చేయండి, పురుగు మందుల వాడకం తగ్గించండి, అంతర పంటలు పెట్టు, అధిక దిగుబడి పట్టు. పంట మార్పిడి చేసుకో, పెట్టుబడి తగ్గించుకో, అంతర పంటలు వెయ్యి, పంట బీమా చెయ్యి. అంతర పంటలు వేయండి, సుస్థిర వ్యవసాయానికి నాంది పలకండి. రైతన్నలు బాగుండాలంటే రావాలి చేసే విధానంలో మార్పిడి, అదే ఈ పంట మార్పిడి. ఆగాలంటే రైతుల చితి మంటలు, వేసుకోవాలి అంతర పంటలు. కాలానికై నీకెందుకు చింత, అంతర పంటలుండగా నీ చింత.
ఆగాలంటే రైతుల కష్టాలు, తప్పాలంటే ఈ తంటాలు. వేయాలి మన పొలంలో పశువుల పెంటలు, దాంతోపాటు వేయండి అంతర పంటలు.
గృహ విజ్ఞాన తరంగిణి
మార్చి 15వ తేదీ విశిష్టత అందరికీ గుర్తుంది కదా? అదేనండి అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. అంటే నిన్నటి దినం మార్చి 15వ తేదీన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. వినియోగదారుల హక్కులను మొదటిసారి దివంగత అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడే గారు 1962 మార్చి 15వ తేదీన వివరించారు. ఆయన మాటలను, తేదీను స్థిరపరుస్తూ 1983 సంవత్సరం నుండి ప్రతి ఏటా మార్చి 15వ తేదీన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజున వినియోగదారుల ప్రాథమిక హక్కులను గుర్తు తెచ్చుకుంటూ ఆ హక్కులను అందరూ ఆచరించాలని, కాపాడాలని, నిలదీయాలని, వినియోగదారులపై జరిగే అన్యాయాలు, దౌర్జన్యాలు, సాంఘిక అధర్మాలపై అందరూ కలిసి గొంతు విప్పాలని గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కన్స్యూమర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసే వివిధ అంశాలు, సమాచారం, పోస్టర్లు వినియోగించుకుంటూ మిగిలిన అన్ని దేశాలు వినియోగదారుల హక్కులపై వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. అసలు ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాలి? మనం అందరం వినియోగదారులమని గుర్తు చేసుకోవడానికి. వినియోగదారులుగా ప్రతిరోజు ఏదో ఒక వస్తువును కొనుక్కుంటాం, ఏదో ఒక సేవను పొందుతుంటాం. మనం కొనుక్కున్నది, పొందుతున్నది మన అవసరాలను తీర్చుకోవడానికి. అది మన జీవన ప్రమాణాన్ని పెంపొందించాలి. అంటే మనం కొనుక్కుంటున్న వస్తువు లేదా సేవ నాణ్యత కలిగి ఉండాలి. మనం పెడుతున్న వెలకు తగిన ఫలితాన్ని ఇవ్వాలి. ఈ హక్కును వినియోగదారులు గుర్తించాలి. నాణ్యమైన వస్తువులను, సేవలను పొందడం కోసం ప్రశ్నించగలగాలి. దీనిపై అవగాహన కల్పించడానికి, అప్రమత్తులను చేయడానికి ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక అంశం మీద నినదిస్తుంటారు. ఈ సంవత్సరం అంటే 2016 సంవత్సరానికి గాను కన్స్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ యాంటీబయాటిక్స్ ఆఫ్ యువర్ మెను, అంటే భోజన ప్రణాళికలో యాంటీబయాటిక్స్ ను తొలగించడం అని అర్థం. మనం యాంటీబయాటిక్స్ ను భుజిస్తున్నామా అనుకుంటున్నారా? దీనికి సమాధానం అవును, భుజిస్తున్నాం. అది ఎలాగంటే మందుల రూపంలో. అయిన దానికి కాని దానికి మందులు మింగుతాం. జ్వరమో విరోచనమో లేక ఇంకేదో నలత ఇలా వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా మందుల షాపుకో, ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికో లేక స్నేహితులను అడిగి వేసుకుంటాం. వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, షాపులో ఏమిచ్చారో తెలియదు, ఇచ్చిన మందులో ఏముంటాయో మనకు తెలియదు, అయినా వేసుకుంటాం, తగ్గిపోతుంది. ఇలా మన శరీరంలోకి అనవసర యాంటీబయాటిక్స్ ప్రవేశిస్తున్నాయి. దీనినే ఆపేయాలంటున్నారు. ఎందుకు? దీనివల్ల ఏదైనా అనర్థం ఉందా అని మన అందరికీ వచ్చే ప్రశ్నే. ఉంది మరి. అనవసరంగా వాడడం వల్ల అవసరానికి వాడినప్పుడు పనిచేయదు. దానిని యాంటీబయాటిక్ నిరోధకత అంటారు. ఈ పరిస్థితి నానాటికి పెరిగిపోతుంది. అంతేకాక మాంసాహారాన్ని ఇచ్చే జంతువులకు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఆ మాంసాన్ని మనం భుజించినప్పుడు మన శరీరంలోకి యాంటీబయాటిక్స్ ప్రవేశిస్తున్నాయి. ఆ విధంగా కూడా యాంటీబయాటిక్స్ నిరోధకత పెరిగిపోతుంది. ఈ కారణంగా చిన్న చిన్న రుగ్మతలు, అంటువ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అటువంటి మాంసాహారం వాడకూడదని, గట్టి ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. అంతేకాదు వ్యవసాయంలో వీటి వినియోగం ఎక్కువైంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న యాంటీబయాటిక్స్ లో 50% వ్యవసాయంలోనే వాడుతున్నారని ఒక అంచనా. యాంటీబయాటిక్ నిరోధకత ఎంత వేగంగా అల్లుకుంటుందంటే దానికి విరుగుడు మందు తయారు చేసుకునే సమయం కూడా లేనంతగా. అసలు ఇంతకీ యాంటీబయాటిక్ అంటే ఏంటి?
యాంటీబయాటిక్ అంటే సూక్ష్మజీవుల పెరుగుదలను నివారించే మందు. యాంటీబయాటిక్ నిరోధకత అంటే శరీరంలోకి తీసుకున్న యాంటీబయాటిక్ మందును అడ్డుకునే సూక్ష్మక్రిములు పెరిగిపోతాయి, దాంతో వ్యాధి నివారణ కష్టమవుతుంది. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయానికి సంబంధించి గృహ విజ్ఞాన కళాశాలలో వనరుల నిర్వహణ వినియోగదారుల విద్యా విభాగం వారు ఈ నెల 15వ తేదీన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రాబోయే సంవత్సర కాలంలో యాంటీబయాటిక్ నిరోధకతను గురించి ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే వారి సలహాలను సూచనలను పొందవచ్చు. విజ్ఞానగన్ శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, ఆకుకూరలను కడిగిన తర్వాతే కోయాలి ఎందుకు? సమాధానాలు: ఏ, పోషక పదార్థాలు నష్టపోకుండా ఉండడానికి; బి, కూర చెడిపోకుండా నిల్వ ఉండడానికి. దీనికి సరైన సమాధానం ఏ, పోషక పదార్థాలు నష్టపోకుండా ఉండటానికి. ఎందుకంటే ఆకుకూరలలో ఎక్కువగా నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి. అవేంటంటే విటమిన్ బి ఇంకా విటమిన్ సి. ముఖ్యంగా రక్త కణాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ నీటిలో కరిగిపోతుంది. కొన్ని ఆకుకూరలలో రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా నీటిలో కరిగే విటమిన్. కనుక ఆకుకూరలను శుభ్రంగా నీటితో కడిగిన తర్వాతే కోయడం వల్ల ఇవేవి నష్టపోకుండా ఉండొచ్చు. మరి గత వారం రెండవ ప్రశ్న, కోడిగుడ్డు ఉడకవలసిన దానికంటే ఎక్కువ ఉడికింది అని ఎలా తెలుస్తుంది? సమాధానాలు: ఏ, పసుపు సొన నలుపు రంగులోకి మారడాన్ని బట్టి; బి, పై పెంగు పగుళ్లను బట్టి. దీనికి సరైన సమాధానం ఏ, పసుపు సొన నలుపు రంగుగా మారడాన్ని బట్టి. ఎందుకంటే గుడ్డు ఎక్కువగా ఉడకడం వల్ల సొన బిరుసుగా మారుతుంది. దీనివల్ల పోషకాలు నష్టపోవడమే కాకుండా తిన్న తర్వాత పూర్తిగా జీర్ణం కాదు. చిన్నపిల్లలు, నమల్లేని వారు దీనిని అలాగే విసర్జిస్తారు. ఎక్కువగా ఉడకడం వల్ల ఇనుము కొన్ని రసాయనిక చర్యల వల్ల నల్లగా మారుతుంది. ఇది శరీరానికి ఏ విధంగా పనికిరాదు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీయుతులు గాయత్రి, కరీంనగర్, కీర్తి, శ్రీకాకుళం, సునీత, దిల్షుక్ నగర్, అనిల్ కుమార్, శ్రీకాకుళం, ఈశ్వర్, కాకినాడ, కృష్ణ, కరీంనగర్, శివసాయి, తంగపల్లి, డాక్టర్ స్వరూప, హైదరాబాద్. రెండో ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపిన వారు సోలన్మాన్, నెల్లూరు, మనీషా, కరీంనగర్. వీరికి మా అభినందనలు. ఈ వారం మీరంతా ఎదురు చూసే ప్రశ్నలు వ్యవసాయ విజ్ఞానానికి సంబంధించినవి. ఈ వారం మొదటి ప్రశ్న, పసుపు కొమ్ములను ఎంతసేపు నీటిలో ఉడకపెట్టాలి? ప్రశ్న మరొకసారి, పసుపు కొమ్ములను ఎంతసేపు నీటిలో ఉడకపెట్టాలి? సమాధానాలు ఏ, తెల్లని నురగ వచ్చేంత వరకు; బి, నీరు ఆవిరయ్యేంత వరకు. ప్రశ్న మరొకసారి, పసుపు కొమ్ములను ఎంతసేపు నీటిలో ఉడకపెట్టాలి? సమాధానాలు ఏ, తెల్లని నురగ వచ్చే వరకు; బి, నీరు ఆవిరయ్యేంత వరకు. రెండవ ప్రశ్న, పంట మార్పిడి ఏ పంటలతో చేసుకోవాలి? ప్రశ్న మరొకసారి, పంట మార్పిడి ఏ పంటలతో చేసుకోవాలి? సమాధానాలు ఏ, నూనె గింజలు; బి, పప్పుజాతి పంటలు. ప్రశ్న మరొకసారి, పంట మార్పిడి ఏ పంటలతో చేసుకోవాలి? ఏ, నూనె గింజలు; బి, పప్పుజాతి పంటలు. గత వారంలానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని టైప్ చేసి మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927242 ఫోన్ నంబర్, మరొకసారి 9492927242 నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం మా చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.